Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే గిరిజా గారి అక్షరాల పూతోట కార్యక్రమం August 13, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకు నమస్సులు తెలియజేసుకుంటూ అక్షరాల పూతోట కార్యక్రమానికి స్వాగతం పలుకుతోంది మీ ఆర్జే గిరిజా పేసపాటి. మనం ఈనాటి కార్యక్రమంలో శ్రీ ఎంఎస్వి గంగరాజు గారు రచించిన కథల్లోని మరికొన్ని కథలను వినే ప్రయత్నం చేద్దామా? అంతకన్నా ముందుగా ప్రముఖ రచయిత మరియు నటులు అయిన శ్రీ గొల్లపూడి మారుతిరావు గారు ఈ కథా సంపుటిని ఉద్దేశించి రాసిన ముందు మాట నుంచి మరికొన్ని వాక్యాలు విందామా? ఆత్మీయత, ఆర్ద్రత, త్యాగం, మంచితనం, సౌహార్దం, స్నేహం, దయ ఇలాంటి సార్వజనీనమైన పనిముట్లు ఆయన రచనలకు పెట్టుబడి. హాయిగా, తృప్తిగా, ఉల్లిపాయ పకోడీలాగా ఆహా ఓహో అని చదివిస్తాయి, చదివాక చాలా కాలం వెన్నాడుతాయి. ఇది ఆయా రచనలకు రచయిత అబ్బించిన పరిమళం. ఈ గంగరాజు గారు మంచి మధ్యతరగతి రచయిత. మరొక్కసారి, ఈ గంగరాజు గారు మంచి మధ్యతరగతి రచయిత. ఇక మిమ్మల్ని ఆపడం మంచిది కాదు. బులబులాగ్గా వేయించిన బెండకాయ వేపుడు, జీలకర్ర దట్టించిన దోర కందిపప్పు పచ్చడి, మిరియాల చారు మీకోసం ఎదురు చూస్తోంది. పేజీ తిప్పండి. ఇవి గొల్లపూడి గారు ఈ కథా సంపుటిని ఉద్దేశించి రాసిన ఆఖరి వాక్యాలు. మనం ముందుగా వినబోతున్న కథ నూటికొక్కరు. ఈ కథ గురించి తెలుసుకునే ముందుగా ఒక 4 వాక్యాలు. ప్రధానంగా ఒక ఉదాత్త చరిత్రని కథ ఇది. అందమైన ఎత్తుగడ, ఆర్ద్రతతో కూడిన ముక్తాయింపు కథని ఉన్నత శ్రేణి కథల కోవలోకి చేరుస్తాయి. ఇప్పుడంటే పెళ్ళిళ్ళు క్యాటరింగులు, కాంట్రాక్టు పద్ధతులకు అలవాటు పడిపోయాయి. కానీ ఆ రోజుల్లో హడావుడి ఏ తీరులో ఉండేదో కళ్లకు కట్టినట్టు ఊటంకించబడింది కథలో. ఆ రోజుల్లోకి వెళ్దామా మరి? నూటికొక్కరు. ఒక విధంగా నేనెంతో అదృష్టవంతుణ్ణని ఎప్పుడూ గర్వపడుతూ ఉంటాను. ఎందుకంటే నా వ్యక్తిత్వానికి తగ్గ భార్య లభించడం నాలో నేను ఎన్నోసార్లు అనుకున్నానమాట. మళ్ళా ఇప్పుడు అనుకున్నాను. ఇప్పుడు మళ్ళా ఎందుకు అనుకున్నానో తెలుసుకోవాలంటే రామారావు కథ వినక తప్పదు. మరి రామారావు మా ఆవిడకి వేలు విడిచిన మేనమామ కొడుకు. అతన్ని సమవయస్కులు రామం అంటారు, పెద్దవాళ్ళు రాముడు అంటారు, నాలాంటి బహుమాటస్తులు రామారావు గారు అంటారు. బక్కపలచటి విగ్రహం, మధ్యపాపిడి, కొద్దిగా ముందుకి చొచ్చుకొని వస్తున్నట్టుండే మెడ, సాక్షి రంగారావుని, సిఎస్ఆర్ని కలిపి తయారు చేసినట్టుంటాడు. స్టేట్ గవర్నమెంటులో గుమాస్తా ఉద్యోగం. నా పెళ్లిలో అతనితో పరిచయం కలిగింది. అతని మీద నా ఫస్ట్ ఇంప్రెషన్ మహా చెడ్డదిగా ఏర్పడింది. అతడు అతి చనువు తీసుకుంటున్నాడు అనిపించింది. కానీ తర్వాత మా ఆవిడ వైపు బంధువుల ఇంట జరిగిన ఒక పెళ్లిలో అతడిని చూశాక లంపలేసుకుని మరీ నా దురభిప్రాయాన్ని సరిదిద్దుకున్నాను. ఆ పెళ్లి తర్వాత ఎన్నో పెళ్లిళ్లలో అతన్ని కలుసుకోవడం తటస్థించింది. ఇక రామారావు అనబడే ఆ యంత్రం మీద విపరీతమైన అభిమానం ఏర్పడిపోయింది. ఒక్క రామారావు చాలు 100 మనుషుల పెట్టు పెళ్లి పనులు చేయడానికి. అందుకే మా ఆవిడ వైపు వారెవరింట్లో ఏ పెళ్ళిళ్ళు పేరంటాలు జరిగినా ప్రత్యేకం రామారావుకి 10 రోజుల ముందుగా టంచనుగా శుభలేఖ అంది తీరుతుంది. ఆడపెళ్లివారైతే సరే సరే, రామారావుని, అతని పాపులారిటీని గమనించాక మా వైపు బంధువులు కూడా శుభలేఖ ఇచ్చేటప్పుడు మరో ఎక్స్ట్రా కార్డు ఇచ్చి, బాబు ఇది రామారావు గారికి ఇచ్చి ఎలాగోలా నీతో పాటు ఆయన్ని కూడా తీసుకొని రావాలంటూ చేతులు పట్టుకునేవారు. తలవని తలంపుగా తలపైబడ్డ ఈ బ్రోకర్గిరి వలన రామారావుకి మరీ దగ్గరయ్యాను. పెళ్ళిళ్లలో హడావుడంతా రామారావుదే. పందిళ్ళు వేయించడం, షామియానాలు కట్టించడం, సప్లయర్స్ వద్ద నుండి ఏ సామాన్లు ఎన్నెన్ని తెచ్చుకోవాలో లిస్టు తయారు చేయించుకోవడం, పెళ్లివారికి కాఫీ టిఫిన్లు, భోజనాలు వడ్డన్లు మొదలగు పనులన్నీ రామారావు అజమాయిషీలో జరగవలసిందే. చీకటి ఉండగానే తెల్లారకుండా వంటవాళ్ళని లేపేస్తాడు. వేడివేడిగా కాఫీ తయారు చేయించి భజంత్రీల వాళ్ళ దగ్గరకు లంకించుకుంటాడు. మగపెళ్లి వారికి మేలుకొలుపులు చెప్పాలి, లేవండిక అంటూ వాళ్ళని లేపేసి ఒక కప్పు కాఫీ వాళ్ళకి పోస్తాడు. ఇంత హడావుడికి భజంత్రీల మూతకి మగపెళ్లి వారి నిద్రలు తేలిపోతాయి. వాళ్ల బృందం విడిది చేరి చేరగానే బాబాయ్ గారు, బావగారు, మామయ్య గారు, అత్తయ్య గారు, వదిన గారు ఇలా వయసును బట్టి ఒక్కొక్కరికి ఒక్కో వరుస అప్పటికప్పుడే కలిపేస్తూ అందరినీ మేల్కొలిపి ఆవిర్లు కక్కుతున్న కాఫీ గ్లాసులు ఒక్కొక్కరికి అందించుతాడు. ముందు ఈ కాఫీలు తాగండి, ఇప్పుడే ఫిల్టర్ తీయించాను, వేడివేడిగా ఉంది, చల్లారిపోతే మజా రాదు. కాఫీలు తాగాక బ్రష్ చేసుకోవచ్చు, పర్వాలేదు, అరగంట పోయాక ఫ్రెష్ మిల్క్ వస్తుంది, అప్పుడు మరో రౌండ్ తిప్పుతాం అంటాడు. అతని వాక్చాతుర్యానికో కాఫీ వాసనకి ఆకర్షించబడో నిద్ర చాలించి అందరూ కాఫీ గ్లాసులు అందుకుంటారు. అలా మొదలవుతుంది అతని దినచర్య పెళ్ళిళ్లలో. గాడిపోయి దగ్గర పెళ్ళి పందిరిలో విడిదిలో ఎక్కడ చూసినా హడావిడి చేస్తూ కనిపిస్తాడు. వంటవాళ్ళని ఖాళీగా కూర్చొనివ్వడు, గాడిపోయిని ఖాళీగా ఉండనివ్వడు, పెళ్లి పెద్దని స్థిమితంగా ఉండనివ్వడు. పెళ్ళంతా తనే అయి కలయి తిరుగుతూ ఉంటాడు. అయ్యా, జిలేబీలు ఈ పూట స్వీట్ అన్నారు, ఈ తడి పంచదార పనికిరాదు, పొడిగా ఉంది, 15 కేజీలు వేరే తెప్పించండి. రేపు బొబ్బట్లు అంటున్నారు, మరో 2 ఆడవాళ్ళ సాయం కావాలి వంటవాళ్ళకి, లేకపోతే భోజనాల టైంకి అందుకోలేం. పెరుగు ఆవడలు కూడా అంటున్నారు, మరో 10 లీటర్ల పాలు ఎక్స్ట్రా చెప్పారా, చూసుకోండి మరి. ఇలాంటి మాటలతో పెళ్లి పెద్దని గజగజలాడించేస్తాడు. ఇక వడ్డనల సమయంలో అందరినీ పేరు పేరున పిలుస్తూ భోజన కార్యక్రమం రసవత్తరంగా నడిపిస్తాడు. మధ్య మధ్యే పానీయంలో గాడిపోయి దగ్గరికి వెళ్ళి ఓ చేత్తో కెప్టెన్ సిగరెట్టు, మరో చేత్తో టీ గ్లాసు జాయింట్గా ఊదేసి వస్తూ ఉంటాడు. అందరి భోజనాలు అయ్యాక మన్నాటికి పాత్రలన్నీ సర్ది పెట్టించి అతను పడుకునేసరికి రాత్రి 11 దాటుతుంది. ఏ భోజనం టేబుల్ మీదనో దుప్పటి పరుచుకొని కునుకు తీసేస్తాడు. అతడు భోజనం చేసింది లేనిది ఎవరూ పట్టించుకోరు, తననెవరూ పట్టించుకోలేదని అతను పట్టించుకోడు. పెళ్ళి అయిపోయి పెళ్లివారంతా వెళ్ళిపోయాక సామాన్లన్నీ ఎవరు వారికి అప్పజెప్పేసి ఆఖరికి తను బయలుదేరుతాడు. బాగా కష్టపడ్డావు రాముడు అనే ఓ ఉచిత కాంప్లిమెంట్ అందుకొని. జనం అంత నిర్లక్ష్యం చేస్తున్నా కలత చెందకుండా పిలవడమే తడువుగా బయలుదేరిపోతాడు ఏ కార్యానికైనా. చావు కార్యాలకు వెళ్ళినప్పుడు అతడి ఓదార్పులు ఇలా సాగిపోతాయి, దర్జాగా మహారాజులా బతికాడు, అతనికేం లోటు, హాయిగా తనువు చాలించాడు, చాలా అదృష్టవంతుడు. తుదిశ్వాస విడిచేటప్పుడు పిల్లలందరూ సమక్షంలోనే ఉన్నారు. తల్లి, పెద్దవాళ్ళు మీరు ఏడుస్తూ కూర్చుంటే అలా, పిల్లలు తల్లడిల్లిపోతున్నారు, కాస్త ధైర్యం తెచ్చుకోవాలి, మరి మీరు కాస్త ఎంగిలి పడాలి, ఏమీ ముట్టుకోనంటే ఎలా, తంతంతా ముందుంది, మీరు కాక ఎవరు చేస్తారు చెప్పండి. ఒకసారి నాకు స్కూటర్ యాక్సిడెంట్లో కుడిచేయి ఎముక విరగడం వలన వారం రోజులు నర్సింగ్ హోంలో ఉండవలసి వచ్చింది. మా ఆవిడ పక్కన ఉన్నా సరే అతను నాకు చేసిన సేవ నా జీవితంలో మర్చిపోలేను. రూమ్లో ఒక్కరు తప్ప మరొకరు ఉండడానికి కుదరదనేవారు నర్సింగ్ హోం వాళ్ళు. ఇతను ఆ వారం రోజులు వాళ్ళని ఎలాగో బురుడి కొట్టించి మధ్య మధ్య వాళ్ళ చీత్కారాలు తింటూ నాతోనే ఉండిపోయాడు. సెలవులు లేకపోవడం వలన ఆ వారం రోజులు జీతం నష్టంట అని తర్వాత మా ఆవిడ చెప్తూ ఉంటే విలవిల్లాడిపోయాను. కొన్ని రోజుల తర్వాత కవర్లో పెట్టి 1000 రూపాయలు ఇస్తూ, రామారావు గారు, మీరు చేసిన సర్వీస్కి వెలకడుతున్నాను అనుకోకండి, జీతం నష్టం మీద ఉండిపోయారట, అందుకని అన్నాను కాస్త జంకుతూ. మీరు ఇలా చేస్తే నాకు చాలా బాధగా ఉంటుంది, మన మధ్య బంధుత్వం కన్నా స్నేహం ఎక్కువ, దానిని చిన్నబుచ్చకండి అంటూ సున్నితంగా తిరస్కరించాడు. ఆ రోజే హైదరాబాద్ నుండి వచ్చాను. వారం రోజులు ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఇల్లు చేరగానే మా ఆవిడ పిడుగులాంటి వార్త చెవిలో వేసింది. వెంటనే నేను తను బయలుదేరాం. 1 గంటలో రామారావు గారి ఇల్లు చేరుకున్నాం. మంచానికి అతుక్కుపోయి ఉన్నాడు మనిషి, కళ్ళు పీక్కుపోయి ఉన్నాయి. భార్యాపిల్లలిద్దరూ మంచానికి ఆనుకునే ఉన్నారు. నన్ను చూడగానే అతని కళ్ళలో కాస్త వెలుగు కనిపించింది. నేను హైదరాబాదు వెళ్ళడానికి 1 వారం రోజుల ముందు మా ఇంటికి వచ్చాడు. కొడుకు ఆర్టీసీలో ఇంటర్వ్యూ ఇచ్చాడట. అక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళ చేత కాస్త చెప్పిస్తే ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుందేమో కనుక్కోమని. మొట్టమొదటిసారి అతను అర్థించిన సాయం, అబ్బాయి వివరాలు తీసుకొని తప్పకుండా ప్రయత్నిస్తానన్నాను. ట్రైనింగ్ అయ్యాక 2 రోజులు సెలవు పెట్టి ఉండిపోయింది. అందుకే ఉద్యోగం ఖాయం అయ్యింది, 2 రోజుల్లో అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చేస్తుంది అని అతనికి వినబడేలా చెవి దగ్గర చెప్పి మంచం దండం మీద కూర్చున్నాను. భారంగా 2 చేతులు కూడదీసుకొని కృతజ్ఞతాపూర్వకంగా చూస్తూ జోడించాడు. నా కళ్ళు చెమ్మగిల్లాయి. తప్పు రామారావు గారు, మీరు నాకు నమస్కారం పెట్టడం ఏమిటి అన్నాను బాధగా. నూటికొకరు కథ తరువాయి భాగం వినే ముందరా ఒక చిన్న విరామం తీసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్ టు మైండ్ మీడియా.
అందరికీ నమస్కారం, నేను మీ అంజన సౌమ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పద కవిత పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారు ఎన్నో గొప్ప కీర్తనలను తెలుగువారికి అందించారు. ఈ కీర్తనలు ఆధ్యాత్మికత, తాత్వికత, భక్తి, శృంగారం, వైరాగ్యం మొదలైన భావనలు పొదిగిన అమూల్య రత్నాలు. అన్నమయ్య కీర్తనలకు శ్రీ తాడేపల్లి పతంజలి గారు అందించిన వివరణలను అన్నమయ్య అన్నమాట అన్న కార్యక్రమంలో మీ భావరాజు పద్మిని స్వరంలో వినండి. భారత కాలమానం ప్రకారం ప్రతి మంగళవారం మధ్యాహ్నం 3:30 నుంచి 4:30 గంటల వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమం తప్పక వింటారు కదూ. వింటూనే ఉండండి మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరము.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 యామడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందర్నీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలో అస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు అక్షరాల పూదోట కార్యక్రమంలోకి మిత్రులందరికీ పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే గిరిజ తీసపాటి. ఇప్పుడు మనం నూటికొక్కరు కథ వింటున్నాం కదా, ఆలస్యం చేయకుండా కథలోని తరువాయి భాగం కూడా వినేద్దామా? అబ్బాయిని పిలిచి అతడి చేయి నా చేతిలో పెట్టాడు. కళ్ళంట నీరు కారుతుంటే జేబురుమాలతో కళ్ళు తుడిచాను. నేనున్నా అన్నీ చూస్తాను, మీరేమీ దిగులు పడకండి అన్నాను. మా ఆవిడ అతని భార్యను ఓదారుస్తోంది. డాక్టర్ వచ్చి చూశాడు. సమయం ఆసన్నమైంది అన్నాడు నన్ను పక్కకు పిలిచి. మరి కొంతసేపటికి దీపం ఆరిపోయింది. భార్యాపిల్లలు గొల్లుమన్నారు, బంధువులు వచ్చారు. ఉన్ననాళ్ళు ఏ నిర్వాకం చేసుకోలేకపోయాడన్నారు. ఊరి వాళ్ళకి ఊడిగం చేయడంతోనే అయిపోయిందన్నారు. 4 రాళ్ళు వెనకేసుకోలేకపోయాడన్నారు. తన బాగోగులు చూసుకోకుండా మరీ అంతగా సేవ చేయడమేమిటన్నారు. ఆ మాటలు అంటున్న వారంతా కాస్తో కూస్తో అతని సాయం పొందినవాళ్లే. మీరు బంధువులు కారు, రాబంధులు. జరగవలసిందంతా నేను జరుపుతాను, మీరంతా పొండి అనాలనిపించింది. అతని భార్యాపిల్లలు శవం మీద పడి ఏడుస్తున్నారు. ఎందరినో చల్లటి మాటలతో ఓదార్చిన రామారావు తన వాళ్ళని ఓదార్చలేని స్థితిలో నిర్జీవంగా పడి ఉన్నాడు. అతనిని స్ఫూర్తిగా తీసుకొని పిల్లల్ని ఓదార్చాను, అనవలసినవి అనేసి కొంతమంది వెళ్ళిపోయారు. దగ్గర బంధువులు కొందరు మిగిలారు. నేను తను 12 రోజులు అక్కడే ఉండిపోయాం. దగ్గరుండి ఏ లోటు లేకుండా అన్ని దానాలతో సహా కార్యం జరిపించాను. కొడుకు అపాయింట్మెంట్ ఆర్డరు మేం బయలుదేరుతుండగా వచ్చింది. మనసు తృప్తిపడింది. పాపం రామారావు ఉంటే ఎంత సంతోషించేవాడో అనుకున్న శ్రీమతి పక్కన రిక్షాలో కూర్చుంటూ. కోఆపరేటివ్ లోన్ వచ్చాక నీకు స్టెప్పులు చేయిస్తా, ఏరియర్స్ 25,000లో 10,000 మాత్రమే మిగిలినాయి అన్నాను మా ఆవిడతో ఆ రాత్రి నిద్రపోయే ముందు. మౌనంగా నా వైపు అదోలా చూసింది తను. 15,000 రామారావు దినవారాలకి ఖర్చు అయిపోయాయి. ఆ అబ్బాయి జీతం అందేసరికి మరో నెల పడుతుంది. అందుకని ఈ 10,000 వాళ్ళకే ఇచ్చేద్దామనుకుంటున్నాను. నీకు ప్రామిస్ చేశాను ఏరియర్స్ డబ్బుతో స్టెప్పులు చేయిస్తానని, కానీ ఆ డబ్బు ఇలా అయిపోయింది. 1 నెల రోజుల్లో చేయిస్తా ప్రామిస్ అన్నాను సంశయిస్తూ. హఠాత్తుగా లేచి నా తలని తన గుండెలకి హత్తుకుంది. ఇంత మంచి మనసున్న మీరు నా దగ్గర ఉండగా నాకే ఆభరణాలు అక్కర్లేదండి అంది ప్రేమగా. అందుకే అన్నాను, నేను అదృష్టవంతుణ్ణే, నీలాంటి వారు నూటికొక్కరు ఉంటారు అని. నాలాంటి వారు కాదు, రామారావు లాంటి వారు ఉంటారు నూటికొక్కరు అంది మా ఆవిడ. ఇదండి మిత్రులు రామారావు గారి నూటికొక్కరు అనే కథ, రామారావు జీవిత కథ. అయితే ఈ రామారావు గారు లాంటి మనుషులు మనకి కూడా అప్పుడప్పుడు జీవితంలో తారసపడుతూ ఉంటారు. వాళ్ళని చేత చేయించుకున్నంతకాలం చేయించుకొని తిరిగి వాళ్ళని అనే మనుషులు కూడా మనకి 99 మంది ఉంటారు. ఒకళ్ళు రామారావు అయితే మరి మిగిలిన 99 మంది కూడా బంధువులు స్నేహితులు లాంటి వాళ్ళే కదా, పని చేయించుకొని మాటలు అనేవాళ్ళు. మరి మీకు కూడా మీ జీవితంలో అలాంటి మనుషులు తారసపడే ఉంటారు. ఈ కథ ఆంధ్రభూమి 2002 మార్చిలో ప్రచురితమైంది. మనం తర్వాత వినబోతున్న కథ కిమ్ కర్తవ్యం. ఈ కథ గురించి ఓ 4 మాటలు చెప్పుకొని కథలోకి వెళ్ళిపోదాం. చమత్కారంతో కూడుకున్న కథ ఇది. ఇతివృత్తం సాంప్రదాయ పోకడలు గల కుటుంబంలో ఉత్పన్నమైన ఓ జటిల సమస్య. ప్రధాన పాత్రధారుడు ఇరుక్కున్న వైనాన్ని అత్యంత తమాషాగాను పకడ్బందీగాను చొప్పించారు. బయటపడే విధానం తాను సూచించరు రచయిత. చదివే పాఠకుని పైన వదిలేస్తారు ఆ జటిలమైన సమస్యని. కథని చదివాక మనమే పడాలి ఆ తర్జన భర్చిన అంతా. ఇది కథా దిగ్గజం రష్యన్ కథా రచయిత ఆంటోనీ చెహోవ్ స్టాంపు. మీరే గమనించదురు కానీ. కథలోకి ఇక నడవండి మిత్రులు. కిమ్ కర్తవ్యం. కాంతలేని కొంప కాంతారవాసం. నార్లవారి మాట నిజం అని నిరూపిస్తూ మా ఆవిడలేని ఇల్లు అడవిలా తయారైంది. తను పుట్టింటికెళ్ళి 10 రోజులు అయ్యేసరికి ఇక వంటగది సరే సరి. తను ఉన్నప్పుడు డిసిప్లిన్డ్ సోల్జర్ల ఎక్కడ గిన్నెలు అక్కడ, ఎక్కడ డబ్బాలు అక్కడ కుదురుగా ఉండేవి. నేను 10 రోజులై చేతులు కాల్చుకుంటూ వంట చేసుకోవడం కాదు కానీ వస్తువులన్నీ స్థానభ్రంశం చెంది చెల్లా చెదిరై ఏ గిన్నె ఎక్కడో, ఏ డబ్బా ఎక్కడుందో వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పని మనిషిదేం పోయింది? గిన్నెలు తోమి ఓ దగ్గర కుప్ప చేసేసి చేతులు దులిపేసుకొని వెళ్ళిపోతుంది. వాటిని దేని స్థానంలో దాన్ని సర్దిపెట్టే ఓపిక తీరిక నాకెక్కడిది? ఇంకా తను వచ్చేస్తే బాగుండు. ఓ రాత్రి విసుక్కుంటూ అనుకుంటూ ఉండగా ఫోన్ రింగ్ అయింది. అటువైపు గొంతు మా ఆవిడదే. అమ్మయ్యా, ఫలానా ట్రైన్కి వచ్చేస్తున్నాను అంటుంది కాబోలు అనుకున్న ఆవిడ గొంతు వినగానే, ఏమండి, మీరొకసారి అర్జెంటుగా బయలుదేరి రావాలి ఇక్కడికి. మాటల మధ్యలో లైన్ కట్ అయింది. హలో హలో. నేనంత గొంతు చించుకున్నా అటు నుండి జవాబు లేదు. మళ్ళా తనే చేస్తుందేమో అని కొంతసేపు చూశాను. మరి ఫోన్ రాలేదు. నాలో ఆతృత ఎక్కువైంది. మర్నాడు ఉదయం లేవగానే టెలిఫోన్ బూత్కి వెళ్ళి ట్రై చేశాను. లైన్ దొరకలేదు. మా అత్తగారిది చిన్న పల్లెటూరు. నెలకి 1 సార్లో 2 సార్లో తప్ప ఆ ఊర్లో ఫోన్లు పనిచేయవు. వాళ్ళ మామగారికి సుస్థిగా ఉందన్న వార్త విని 10 రోజుల క్రితం తను వెళ్ళింది. పాపం బాగా సీరియస్గా ఉందేమో. ఆవిడ ఆ ఇంటికి పెద్ద దిక్కులా ఉంటారు. మా మామయ్య గారు అత్తగారు ఉన్నా సరే బయలుదేరక తప్పదు. ఆ ఊరు వెళ్ళాలంటే ఒక ట్రైను, ఒక బస్సు, ఒక రిక్షా చచ్చినట్టు ఎక్కి తీరవలసిందే. మీ ఊరు రావాలంటే కాశీ వెళ్ళి వచ్చినంత శ్రమ పడాలి అని విక్రించేవాడిని పెళ్ళైన కొత్తల్లో మా ఆవిడ్ని. మీ పక్కింటి ఎత్తుపళ్ళ పంకజాన్ని చేసుకోలేకపోయారా, ఈ శ్రమ తప్పేది అంటూ తను చొరక అంటించేది. ఆ రోజు ఆఫీసులో సెలవు దరఖాస్తు పడేసి రాత్రి ట్రైన్కి బయలుదేరాలని నిశ్చయించుకున్నాను. ఉదయం ఆముదాల వలసలో బస్సు ఎక్కితే A11కో చేరుతుంది రావి వలస రోడ్డు. అక్కడ రిక్షా ఎక్కి గతుకుల రోడ్డు అమ్మట 1/2 గంట ప్రయాణం చెయ్యాలి రావి వలస చేరాలంటే. ఆటోలో వెళ్తే 10 నిమిషాల్లో చేరవచ్చు. కానీ ఆ ఊరికి ఆటోలు నిషిద్ధం. ఆ ఊరు దాటి వెళ్ళే ఊరికి మాత్రమే ఆటోలు. ఊరికి మాత్రం రిక్షాలే దిక్కు. రిక్షా వాళ్ళు ఆటో వాళ్ళతో పోట్లాడి కుదుర్చుకున్న ఒప్పందం అది. కాఫీ తాగి వంట మొదలు పెడదాం అనుకుంటూ ఉండగా కాలింగ్ బెల్ మోగితే వెళ్ళి తలుపు తెరిచాను. ఎదురుగా మరదలు స్వర్ణ. గేటు బయట రిక్షాలోంచి సామాన్లు దింపుతూ మరో అగంతకుడు. క్షణకాలం స్వర్ణని, ఆ అపరిచిత వ్యక్తిని చూస్తూ ఉండిపోయాను. రా స్వర్ణ అన్నాను వెంటనే తేరుకొని. నా వెనుక స్వర్ణ, ఆమె వెనుక లగేజీ తీసుకొని ఆ కొత్త వ్యక్తి లోనుకొచ్చారు. ఆ కొత్త వ్యక్తి ఎవరో ముఖం మీద అడిగితే బాగుండదని వాళ్ళిద్దరిని హాల్లో కూర్చోబెట్టి 2 గ్లాసుల్లో మంచినీళ్ళు తెచ్చి ఇచ్చాను. అక్క ఇంట్లో లేదా బావగారు అంది స్వర్ణ గ్లాస్ అందుకొని నుదుటికి పట్టిన చెమటని చీరచెంగుతో ఒత్తుకుంటూ. లేదమ్మా, వాళ్ళ నాన్నమ్మకి ఒంట్లో బాగోలేదని తెలిసి వెళ్ళింది అన్నాను. నా మాటలకి ఆమె కాస్త ఆందోళన చెందినట్టు అనిపించింది. కాఫీ పెట్టి తెస్తానని చెప్పి వంటింట్లోకి నడిచాను వాళ్ళిద్దరిని గదిలోనే కూర్చోబెట్టి. స్వర్ణ మా ఆవిడ పిన్ని కూతురు. అంటే మా అత్తగారు, స్వర్ణ అమ్మగారు అక్క చెల్లెళ్ళు. మా పెళ్ళయ్యేసరికి బడికి వెళ్లే వయసు ఆమెది. వాళ్ళ నాన్నగారు టాటా ఫ్యాక్టరీలో పనిచేస్తూ అక్కడే ఉంటారు. మా పెళ్ళైన 2 సంవత్సరాలకు ఆమెను అక్కడ బడి మానిపించి మా దగ్గరే ఉంచి మెట్రిక్ చదివించారు. నేనే ట్యూషన్ చెప్పేవాడిని. తర్వాత అక్కడే కాలేజీలో చేరి డిగ్రీ అయ్యాక ఏదో బ్యాంకులో ఉద్యోగం సంపాదించుకుంది స్వర్ణ. ఆ పిల్లకి నేనన్నా మా ఆవిడన్నా విపరీతమైన అభిమానం. తరచూ ఫోన్ చేస్తూ ఉంటుంది. వారిద్దరి గురించే ఆలోచిస్తూ కాఫీ కలపడం పూర్తి చేసి 3 కప్పుల్లో పోసి వాళ్ళకెదురుగా 2 కప్పులుంచి నేను 1 కప్పు తీసుకున్నాను. కిమ్ కర్తవ్యం కథ తరువాయి భాగం వినే ముందర ఒక చిన్న విరామం తీసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తాను. వింటున్నా ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
మౌనం ఈ విజయం ఇదేనా తెలియ కానుక.
ఈ మౌనం ఈ విజయం ఇదేలే మగువ కానుక. ఈ మౌనం
ఇన్ని నాళ్ళ మనవల పులు వికసించుట ఇందుక. ఇన్ని నాళ్ళ మనవల పులు వికసించుట ఇందుక. తెలియ కానుక ఈ మౌనం.
మాటలలో తెలుపలేదు మనసు మూగ కోరిక.
కనులు కలసి అనువదించు ప్రణయ భావ గీతిక.
ఈ మౌనం ఈ విడియం ఇదేలే మగువ కానుక. ఈ మౌనం
ఏకాంతము దొరికినంత ఎడమో మా నీ వేడుక. ఏకాంతము దొరికినంత ఎడమో మా నీ వేడుక.
ఎంత ఎడమైతే అంత తీపి కలయిక.
ఈ మౌనం ఈ విజయం ఇదేనా తెలియ కానుక.
ఈ మౌనం
ఓహో
ఈ విడియం ఇదేలే మగువ కానుక.
హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ యువర్ ప్లేబ్యాక్ సింగర్ భార్గవి పిల్లె. And you're listening to Mind Media, the voice of India. Idi Bhartiya Swaram.
సద్గురువు యొక్క వచనాలు దివి నుండి భూమికి జాలువారే అమృత బిందువులు. దత్తస్వరూపులైన శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ అనేక సందర్భాల్లో అందించిన పాటలు, కథలు, మాటలను ఏల్చికూర్చి మీకోసం అమృత బిందువులు అనే కార్యక్రమంలో మీ రాజవరం ఉష భారత కాలమానం ప్రకారం ప్రతి గురువారం ఉదయం 10:30 నుండి 11 గంటల వరకు మీకు అందిస్తోంది. మరి మీరు వినేందుకు సిద్ధమే కదా.
భారతీయ సంస్కృతిని, వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా
ఇది భారతీయ స్వరం కార్యక్రమాల వివరాలు పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
The voice of India. Mind Media. The voice of India.
Mind Media. The voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలందరికీ అక్షరాల పూదోట కార్యక్రమంలోకి పునఃస్వాగతం ఫ్రెండ్స్. వారిద్దరి గురించి ఆలోచిస్తూనే కాఫీ కలపడం పూర్తి చేసి మూడు కప్పుల్లో పోసి వాళ్ళకు ఎదురుగా రెండు కప్పులుంచి నేను కప్పు తీసుకున్నాను. తర్వాత స్వర్ణ చెప్పిన మాటలు విని నిలువున నీరైపోయాను. అతడు తను పనిచేస్తున్న బ్యాంకులోనే పనిచేస్తున్నాడట, వేరే కులం వాడట. ఆమె తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడం వలన అక్కడే ఏదో దేవాలయంలో వాళ్ళకి చెప్పకుండా పెళ్లి చేసేసుకొని మా మద్దతు కోసం సరాసరి ఇక్కడికి వచ్చేశారట. వీళ్ళు బయలుదేరేసరికి స్వర్ణ వాళ్ళ నాన్నగారు క్యాంపులో ఉన్నారట. గాభరా పడవద్దని ఎవరి చేతో ఇంటికి ఉత్తరం పంపించి 10 రోజులు సెలవు పెట్టి ఇద్దరు ఇలా వచ్చేశారు. వారి సాహసానికి ఆశ్చర్యం కలిగింది నాకు. ఈ రోజుల్లో ఉద్యోగం సద్యోగం లేకుండా కాలేజీల్లో చదువుకునే పిల్లలే లేచిపోతున్నారు ధీమాగా. మంచి ఉద్యోగాలు చేసుకుంటున్న వీళ్ళిద్దరూ తెగించడం ఆశ్చర్యపడవలసిన విషయమేమీ కాదు. అయితే స్వర్ణ మనస్తత్వానికి ఈ తెగింపు పూర్తిగా విరుద్ధం. ఎంతో అమాయకంగా ఉండేది. అలాంటి స్వర్ణ ఇలా నిర్ణయం తీసుకోవడం కాస్త ఆశ్చర్యం కలిగించే విషయమే. మరి నాకు కంగారు కలిగించిన విషయం ఏంటంటే మా ఆవిడ వచ్చే వరకు వాళ్ళిద్దరూ మా ఇంట్లోనే ఉండటానికి నిశ్చయించుకోవడం. నాకేం చేయాలో తోచలేదు. ఆ రాత్రికే నా ప్రయాణం అయ్యే టాటా ఫోన్ చేద్దామనుకుంటే వద్దని స్వర్ణ బతిమాలింది. అక్క వచ్చే వరకు ఇక్కడే ఉంటాం. అక్క వచ్చాక అక్క మీరు వచ్చి అమ్మకి నాన్నకి నచ్చ చెప్పాలంటూ ఆ పిల్ల కంటనీరు పెట్టుకుంది. నిన్న కాక మొన్న పెళ్లి చేసుకున్న పిల్ల అలా కంటనీరు పెట్టుకోవడం కష్టమనిపించింది నాకు. స్వర్ణ, నీకు ఇల్లు కొత్త కాదు. నేను వెళ్ళి 2 రోజుల్లో అక్కని తీసుకొని వచ్చేస్తాను. అక్క వచ్చాక మిగతా విషయాలు మాట్లాడుకుందాం. మీరేమీ దిగులు పడకండి. నేను మీ అక్క వచ్చి మీ వాళ్ళకు నచ్చ చెప్తాం అని ఆమెని ఓరడించక తప్పలేదు నాకు. కళ్ళు తుడుచుకొని మౌనంగా ఉండిపోయింది స్వర్ణ. నాకు తెలుసు, ఆ క్షణంలో ఏదో సాహసం చేసేసి పెళ్లి చేసుకుంది. కానీ ఇప్పుడు ఎంతో బెంబేలు పడిపోతోంది. ఇంకా ఈ రోజుల్లో కులాలు జాతుల పట్టింపేమిటి? లక్షణంగా ఉన్న వ్యక్తిని నీ జీవిత భాగస్వామిగా చేసుకున్నావు. ఇద్దరు హాయిగా సంసారం చేసుకోవచ్చు. అమ్మ నాన్న పాతకాలం వాళ్ళు కాబట్టి మొదట్లో కాస్త కోపగించుకోవడం సహజమే. కొన్నాళ్ళ తర్వాత వాళ్లే సర్దుకుంటారు. మళ్ళీ నేనే అన్నాను ఆమెకు కాస్త ధైర్యం కలిగించాలని. ఆ పూట వంట పాపం స్వర్ణే చేసింది. కొత్త దంపతుల కోసం బెడ్రూమ్ సర్ది వాళ్ళకి బ్లెస్సింగ్స్ చెప్పి ఆ సాయంత్రం ట్రైన్కి బయలుదేరాను వాళ్ళకిల్లు అప్పగించి. నేను బెడ్రూమ్ సర్దడం చూసి పాపం అతడు సిగ్గుపడిపోయాడు. ఏమిటి ఇదంతా బావుగారు అని స్వర్ణ చిరుకోపం ప్రదర్శించింది. మన్నాడు ఉదయం 10 గంటలు దాటుతుండగా అత్తవారిల్లు చేరుకున్నాను. ఇంటి లోపల ఎటువంటి వాతావరణం ఎదుర్కాబోతోందోనని దిగులుగానే ఉంది. గుమ్మల్లోనే ఎదురైంది శ్రీమతి. తన ముఖంలో ఏమాత్రం విచారం కానీ ఆందోళన ఛాయలు కానీ లేకపోవడం చూశాక కాస్త ఊరట కలిగింది. ఇంతలో మా అమ్మగారు మా అత్తగారు కూడా ఏం బాబు బాగున్నావా అంటూ ఎదురొచ్చారు. అమ్మయ్యా అందరూ కులాసాగా ఉన్నారు అనుకున్నాను మనసులో. మామయ్య గారు లేరా అన్నాను జోళ్ళు విప్పుకుంటూ ఆయన కనబడకపోవడం గమనించి. టౌన్కు వెళ్ళారు, ఇక వచ్చేస్తారు అంది శ్రీమతి. ఎవరూ అనారోగ్యంగా లేరు, మరి నన్ను ఎందుకు అర్జెంటుగా రమ్మని ఫోన్ చేసిందో, ఎంత ఆలోచించినా బుర్రకి తట్టడం లేదు. స్నానం చేయడానికి బయలుదేరుతూ ఎందుకు అర్జెంటుగా రమ్మన్నావు అని అడిగాను మా ఆవిడ్ని. స్నానం చేసిరండి, భోజనాలు అయ్యాక తీరిగ్గా ఆ విషయం మాట్లాడుకుందాం అంది. ఆ విషయం ఏమిటో సస్పెన్స్ భరించడం కష్టంగా ఉంది నాకు. ఆ సమస్య ఏదో తీరాక ఇంకా స్వర్ణ గురించి చెప్పాలి. సమస్యలన్నీ ఒక్కసారే కట్టకట్టుకొని వస్తాయి. భోజనాలు అయ్యాక మొదలుపెట్టింది మా ఆవిడ. ఈ స్వర్ణ చూసారా ఎలా పేచి పెడుతోందో. నేను చెప్పాల్సిన విషయం తను చెప్తుండడం ఆశ్చర్యం కలిగించింది. నాతో పాటు మా అత్తగారు, మా అమ్మగారు శ్రోతలుగా మారారు. తనతో పనిచేస్తున్న వేరే కులం వాడిని పెళ్లి చేసుకుంటానంటోందట. రాజ్యాలు బాబాయి నిన్న టాటా నుండి వచ్చారు. వాళ్ళు ఎంత చెప్పినా వినడం లేదట. పాపం బాబాయ్ గారు గాభరా పడిపోయి అమ్మని నాన్నగారిని తీసుకెళ్ళడానికి వచ్చారు. ఆ పిల్లకి మీరంటే కాస్త భయం భక్తి ఉన్నాయి కనుక మీరు నేను కూడా వెళ్ళి మందలిస్తే మన మాట వింటుందేమోనని మీకు ఫోన్ చేశాను. ఇది వేరే కులం వాడిని చేసుకుని చక్కగా వెళ్ళిపోతే రేపు ఆ రెండో గుంటని చేసుకోవడానికి ఎవరు వస్తారు చెప్పండి. ఇంటి పెద్ద కూతురు పొట్ట నిండా చదువుకొని నలుగురిలో మెసలుతోంది. ఆ మాత్రం మంచి చెడ్డలు ఆలోచించవద్దు. మనందరికీ రేపు బొకారో ఎక్స్ప్రెస్కి టిక్కెట్లు రిజర్వ్ చేయడానికి వెళ్ళారు బాబాయి నాన్నగారు. మీరు కాస్త గట్టిగా మందలించి దాని ప్రయత్నం విరమించుకునేలా చెయ్యాలి. పాపం బాబాయి మీ మీదే భారం వేసుకున్నారు. ఈ విషయం చెప్పి రెండు జతల బట్టలు అదనంగా తెచ్చుకోమని చెప్పాలనుకున్నాను. లైన్ కట్ అయింది. మా ఆవిడ వాక్ప్రవాహం ఆగింది. ఆవిడ మాటలు విన్నాక నా గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టు అనిపించింది. వారిద్దరి పునఃసంధానం మా ఇంట్లో ఏర్పాటు చేసి మరీ వచ్చాను. వారి వివాహానికి ఆమోదముద్ర వేయడమే కాకుండా. ఇది మిత్రులు కిమ్ కర్తవ్యం కథ. నిజంగానే ఈ కథ చివర ఒక ప్రశ్నార్థకంగానే మిగిలింది. పాపం అతడి పరిస్థితి కిమ్ కర్తవ్యం అన్నట్టుగానే తయారైంది. ఈ కథ మార్చి 2003 పత్రిక అనే మాసపత్రికలో వెలువడింది. కథ చాలా బాగుంది కదా. మనం తరువాత వినబోతున్న కథ కుమార సంభవం. ఈ కుమార సంభవం గురించి ఒక 4 పరిచయ వాక్యాలు మీ అందరి కోసం. కథ పేరు చూసి ఏ శివపురాణంలోని ఘట్టమో అని ఊహించుకుంటే తప్పులో కాలేసినట్టే. ఈనాటి సమాజ పోకడలను స్పృశించే ఇతివృత్తమే ఈ కథ. కన్నవారు మాత్రమే బిడ్డలు కాదు అనే ఇతివృత్తంతో అల్లిన కథ. చెప్పాను కదా, ఈ రచయిత కథలకి ఆర్ద్రత, కరుణరసం, చమత్కారం ప్రధాన ముడి సరుకులు. మొదటి 2 లక్షణాలు పుష్కలంగా ఉన్న కథ ఇది. ఇక ముక్తాయింపు ఎలాగూ ఓ ప్రత్యేకత సంతరించుకుంటుంది ఈ రచయిత కథలకి. కనుక మీరు కూడా ఆ ముక్తాయింపు ఏంటో గమనించి తెలుసుకోండి. ఇప్పుడు మనం వినబోతున్న కథ కుమార సంభవం. ఉదయం 10 ట్రైను. ఇల్లు శుభ్రం చేసుకొని స్నానం ముగించుకొని ఓ గ్లాసుడు బియ్యం అత్తెసరు పెట్టుకొని సంచిలో బట్టలు సర్దుకుంటుండగా తలుపు చప్పుడైతే వెళ్ళి తెరిచాను. ఇంటాయన శాస్త్రి గారు ప్రయాణం హడావిడిలో ఉన్నట్టున్నారు, తిరిగి వచ్చాక మాట్లాడుకుందాం అన్నారు శాస్త్రి గారు లోపలికి వస్తూ. ఆయన చాలా ఉదాసీనంగా కనిపించారు. ఆయన ఎన్నడూ అలా చూడలేదు నేను. ఆయనకి 3 అబ్బాయిలు, 1 అమ్మాయి. తాతల నాటి నుండి వస్తున్న వృత్తే పౌరోహిత్యం. పెద్దబ్బాయి తిరుపతిలో మెడిసిన్ చదువుతున్నారు. 2 అబ్బాయి మొన్ననే ఇంటర్ పాస్ అయ్యాడు. మరో అబ్బాయి, అమ్మాయి స్కూల్ చదువులో ఉన్నారు. పర్వాలేదు శాస్త్రి గారు, బండికి ఇంకా వ్యవధి ఉంది, 1 నిమిషంలో వచ్చేస్తాను, కూర్చోండి మాట్లాడుకుందాం అని వంటింట్లోకి నడిచాను. రాను వైదిక కర్మల మీద నమ్మకం పోతోంది ప్రజలకి. సంవత్సరంలో సగం శూన్యమాసాలు, అధిక మాసాలు తిష్ట వేసుకొని కూర్చుంటాయి. అందుకే పిల్లలకి వైదికము కాదనుకొని ఇంగ్లీష్ చదువులు చెప్పిస్తున్నాను. మా ఇంట వంశపారపర్యంగా వస్తున్న వేదం ఇక నా తర్వాత గంగార్పణమే అని చెప్పుకొని బాధపడుతూ ఉంటారు శాస్త్రి గారు. ఒక పక్క పిల్లలకి మంచి భవిష్యత్తు కల్పించాలనే తహతహ, మరోవైపు సనాతన ఆచారాలకి నీళ్లు వదిలేయవలసి వస్తోందనే బాధ ఆయన గొంతులో ప్రస్ఫుటమవుతూ ఉంటాయి ఆ మాటలు అంటున్నప్పుడు. స్టవ్ మీద అన్నం గిన్నె దించి వచ్చేసరికి శాస్త్రి గారు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ కనిపించారు. మా రెండో వాడికి మొన్న ఎంసెట్లో మంచి ర్యాంకే వచ్చింది, అయితే మనకి ఆ ర్యాంకుకి కూడా ఫ్రీ సీటు రాదట. పేమెంట్ సీట్లో చేర్పించే స్తోమత లేదు నాకు. ఇది గమనించి మా రెండో వాడు మరి చదవనంటున్నాడు అన్నారు శాస్త్రి గారు దీర్ఘంగా నిట్టూర్చి. ఆయన ఒకసారి నిశితంగా చూసి మరేం చేద్దామనుకుంటున్నాడు నారాయణ అన్నాను. నారాయణ చాలా తెలివైనవాడు, ఎప్పుడూ మంచి మార్కులు తెచ్చుకుంటాడు. కుమార సంభవం కథలోని తరువాయి భాగం వినే ముందర ఒక చిన్న విరామం తీసుకొని మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. స్టే ట్యూన్ టు మైండ్ మీడియా మిత్రులు.
పులపుల దారులలోన కరగిపోయే తరుణమాయే అందుకో నన్నందుకో పచ్చిక పానుపు వెచ్చగా
పిలిచే
వీడని దంటగరమ్మని వసివాడని పూలై పొమ్మని పుల దారులలోన కరగిపోయే తరుణమాయే అందుకో నన్నందుకో తాకే జ్వాలలు ఏవో వేడిగా సోకే వెన్నెలలేవో చిన్నది విసిరే తూపులు చెలి చిలికిన ముసి ముసి నవ్వులు కరగిపోయే తరుణమాయే
అందుకో నన్నందుకో అందుకో నన్నందుకో.
హాయ్, నేను మీ చిత్ర అండ్ యు ఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పాలిటిక్స్, క్రేజీ ఫ్యాక్ట్స్, రిలేషన్స్, ఎఫెక్షన్స్, స్కామ్లు, డ్యామ్లు, స్పోర్ట్స్, ఫేమస్ హాలిడే స్పాట్స్, గాసిప్స్, క్రేజీ టిప్స్, ఇలా కాదేది ఈ ఆర్జే వెన్నెలకి అనర్హం. అందుకే నాకు తారసపడినవన్నీ రసరమ్యంగా మీకు అందిస్తాను. చిత్రం భడారే విచిత్రంలో. స్టే ట్యూన్ టు మై ఇన్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. వింటారు కదా
చిత్రం భడారే విచిత్రం,
మీ ఆర్జే వెన్నెలతో.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది! సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmediaకు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మిత్రులందరికీ అక్షరాల పూదోట కార్యక్రమంలోకి పునఃస్వాగతం. ఇప్పుడు మనం వింటున్న కథ కుమార సంభవం. ఆలస్యం చేయకుండా తరువాయి భాగం కూడా వినేద్దామా? ఈ కథ చాలా బాగుంది కదా, ఎత్తుగడే కనుక మరి కథలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఆయన ఒకసారి నిశితంగా చూసి, మరేం చేద్దాం అనుకుంటున్నాడు నారాయణ అన్నాను. నారాయణ చాలా తెలివైనవాడు, ఎప్పుడూ మంచి మార్కులు తెచ్చుకుంటాడు. మంత్రపుష్పం, శ్రీ సూక్తం, పురుష సూక్తం, పుణ్యాహవచనం వచ్చు వాడికి. ఇక రుద్రం, నమకం, చమకం నాలుగు పనసలు నేర్చేసుకుని నా వ్యాపకమే చేస్తూ నాకు చేదోడు వాడోడుగా ఉంటానంటున్నాడు. ఇంత లేత వయసులోనా మరి నాతో ఇంజనీరింగ్ చదువుతానని చెప్పాడే ఆ రోజు అన్నాను సాలోచనగా. వాడికి చదవాలనే కోరిక బలంగా ఉంది, అయితే ఇంటి పరిస్థితులు చూసి మనసు మార్చుకుంటున్నాడు. ఘనాపాఠి గండపెండేరాలు మాట అట్టునుంచండి, యాచకుండి చూసినట్టు చూస్తున్నారు పురోహితుణ్ణి. తెలివైన వాడు పై చదువులు చదివితే వృత్తిలోకి రావాల్సిన వాడు, ఇలా అర్థాంతరంగా చదువు మానేయడం బాధగా ఉంది. వేదం పట్ల ఆదరణ పోయి పుక్కిటి పురాణాలు అంటూ ప్రతివాడు హేళన చేసేవాడే. శాస్త్రిగారి గొంతులో ఆవేదన గ్రహించగలిగాను. మీరు చెప్పింది నిజమే, అసలు ఏ ఒక్క పురాణాన్నైనా శ్రీ నుంచి ఇతిశ్రీ వరకు చదివిన వారు ఎవరైనా ఉన్నారా ఈ రోజుల్లో? భూషణకైనా దూషణకైనా మనస్తత్వం తెలుసుకోవాలి అన్నాను శాస్త్రిగారి మాటల్ని సమర్థిస్తూ. భౌతిక విలువలు సనాతన ధర్మాన్ని పాతరు వేసేశాయి, ఆదరణ లేని విద్యలు ఎందుకు చెప్పండి. అందుకే మా నారాయణ నిర్ణయాన్ని ఆమోదించలేకపోతున్నాను. చివరి ప్రయత్నంగా వాళ్ళ మేనత్త ఇంటికి పార్వతీపురం పంపించాను ఉత్తరం ఇచ్చి. ఆమెకి ఒక్కరితే నలుసు, వీడిని చదివించి అల్లుణ్ణి చేసుకుంటుందేమోనని రాయడానికి మనసు చచ్చిపోయింది. వాడి బతుకు ఒక దారిలో పడుతుందని ఆశ. వీడొక్కడో ఇల్లరికం వెళ్ళినా మిగతా పిల్లలున్నారు, ఈ విషయం వాడితో చెప్పలేదు బాధపడతాడని ఉద్వేగంతో అన్నారు శాస్త్రిగారు. మీరు అనుకున్నది జరగాలని ఆశిద్దాం అన్నాను. మీకు బండి టైం అయినట్టుంది, కాస్త ఎంగిలిపడి బయలుదేరండి అన్నారు శాస్త్రిగారు కుర్చీలోంచి లేస్తూ. ప్లాట్ఫారం మీద బండి కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను. దుర్గు నుంచి వచ్చిన పాసింజర్లో నారాయణ దిగాడు. ఊరెళ్తున్నారా అంటూ వచ్చాడు నన్ను చూసి. అవును నారాయణ, అబ్బాయి దగ్గరికి వెళ్తున్నాను, 2 రోజుల్లో వచ్చేస్తాను అన్నాను. బెంచి మీద పక్కకు జరిగి అతడు కూర్చోవడానికి చోటిస్తూ, ఆ అబ్బాయి కూర్చోలేదు, బలవంతం చేస్తే కూర్చున్నాడు. పార్వతీపురం నుంచా రావడం అన్నాను అతడి ముఖంలోకి చూస్తూ. కాస్త ఇబ్బందిగా ముఖం పెట్టాడు. మీకంతా నాన్నగారు చెప్పినట్టున్నారు, అత్తయ్య చదివించలేనంది, దిగులుగా ముఖం పెట్టి అన్నాడు. మరి ఏం చేద్దామనుకుంటున్నావు అన్నాను. ఇంట్లో పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది మాస్టారు, నాన్నగారి వ్యాపకమే చేపట్టి ట్యూషన్లు కూడా చెప్తాను. మన వీధిలోనే ప్రాతూరి వారి ఇల్లంతా ఖాళీగా ఉంది, ముందుగది ఉచితంగా ఇస్తామన్నారు ట్యూషన్లు చెప్పుకోవడానికి. ఇప్పటికీ ఒక 10 మంది 10వ తరగతి పిల్లల్ని కుదుర్చుకున్నాను అన్నాడు నారాయణ తానొక దృఢ నిశ్చయానికి వచ్చినట్టు. నేనేమీ అనలేకపోయాను. ఆ పసిమనసులకి మనసులోనే జోహార్లు అర్పించాను. ఇంతలోనే మెయిల్ వచ్చి ఆగడంతో ఇద్దరం లేచి నా కంపార్ట్మెంట్ వైపు నడిచాం. ట్రైన్ కదిలేదాకా ఉన్నాడు నారాయణ. కొడుకు నిర్లక్ష్య వైఖరి, కోడలి ఈసడింపులు, పిల్లల అనాసక్తి, ఏలూరులో ఉన్న 2 రోజులు 2 యుగాల్లా గడిచాయి. తల్లి తద్దినం ఆ నెలలోనే పడుతోందని గుర్తు చేద్దామని మా వాడి గది వైపు నడిచాను 2వ రోజు రాత్రి. ఆ మాన్నాడే నా తిరుగు ప్రయాణం. కొడుకు కోడలు నా గురించే మాట్లాడుకోవడం విని ద్వారం బయటే నిలబడిపోయాను. ఈయన ఇక్కడే ఉండిపోదామనే విషయంతో నెల నెలా డబ్బు తీసుకొని వస్తున్నట్టున్నారు, నేను మాత్రం ఈయనకి ఊడిగం చేయలేను అంటోంది కోడలు. ఎలాగూ రేపు ఉదయం వెళ్ళిపోతున్నారుగా, 4 రోజులు పోయాక ఒక ఉత్తరం రాసి పడేస్తాను. డబ్బు ఇవ్వడం కోసం ఇంత దూరం శ్రమపడి రావడం ఎందుకు, డ్రాఫ్ట్ ద్వారా పంపించండి, క్షేమ సమాచారాలతో ఉత్తరం రాస్తూ ఉంటాను అని. మావాడి మాటలు శూలాల్లా తగిలాయి మనసుకి. ఇతడా తనని వైతరిణిని దాటించేది అనుకున్నాను వెనుతిరిగి నా గది చేరుకొని. తెల్లవారగానే తిరుగు ప్రయాణమయ్యాను. నేను ఎక్కవలసిన బండి ప్లాట్ఫారాన్ని కుదిపేస్తూ వచ్చి ఆగింది. అంతవరకు స్తబ్దుగా ఉన్న ప్లాట్ఫారం కెలకబడిన తేనెపట్టులా తయారైంది. నాతో పాటు పక్క బెంచి మీద కూర్చున్న పెద్ద ఆయన కూడా లేచాడు. ఒక యువజంట 2 పిల్లలతో అతడికి వీడ్కోలు చెప్పడానికి వచ్చారు. చిన్నపిల్లలిద్దరూ అతడి చేతులు పట్టుకొని మారం చేస్తున్నారు అతన్ని వెళ్ళవద్దంటూ. క్షణకాలం ఆ దృశ్యం తన్మయత్వంతో చూసి నా భోగి వైపు నడిచాను. ఆయన కూడా నా భోగియే ఎక్కాడు. నా సీటు ఎదురుగా కూర్చున్నాడు. మరో 1 వారం రోజులుంటే బాగుండేది మామయ్య గారు అంటోంది కోడలు కిటికీ పక్క నిలబడి. అక్కడ చాలా పనులున్నాయమ్మా, పిల్లలకి సెలవులు ఇవ్వగానే వచ్చేయండి, నీ ఆరోగ్యం జాగ్రత్త అంటున్నారు పెద్ద ఆయన. ట్రైన్ కదిలింది. కన్నీటి వీడ్కోలు చెప్పారు పిల్లలిద్దరూ. చేరగానే ఫోన్ చేయండి ఆప్యాయంగా అన్నాడు కొడుకు. పిల్లలు జాగ్రత్త, కదులుతున్న ట్రైన్లోంచి కొడుకుకి వినపడేలా చెప్పాడు ఆయన. అతడినే చూస్తూ కూర్చున్నాను కాస్త అసూయతో. నిశ్చలంగా కూర్చొని పేపర్ చదువుకుంటున్నాడు. అదృష్టం అంటే అతనిది. ఎంతగానో అభిమానించే ఆత్మీయులున్నారు అతనికి, నేను ఉన్నాను. నా ఉనికి ఎవ్వరికీ అవసరం లేదు. భార్య చనిపోయి 4 ఏళ్ళైంది, ఉన్న ఒక్క కొడుక్కి తను అవసరం లేదు. తను నెల నెలా పెన్షన్ అందుకొని ఇచ్చే సగం పెన్షను అతడికి అవసరం లేదు. మమకారం చంపుకోలేక నెలకి కనీసం 2 రోజులైనా కొడుకు అనురాగాన్ని 2,000 రూపాయలతో కొనాలని నెల నెలా ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ధర అయితే చెల్లిస్తున్నాడు కానీ ఆ అనురాగం అనేది ఆమడ దూరంలోనే ఉండిపోతోంది. ఎందుకు కొరగాని ఒంటరి బతుకు తనది. ఎన్నాళ్ళు జీవించాలో ఇలా ఇలా జీవిస్తూ సాధించేదేముంది కనుక. మీరెంతవరకు వెళ్తున్నారు? పేపర్ మడిచి నా వైపు చూస్తూ ఆయన అన్న మాటలకి వాస్తవంలోకి వచ్చాను. విజయనగరం అన్నాను తొట్టుపడుతూ. నేను అనకాపల్లి వరకు, అతనే అన్నాడు మళ్ళీ. మీ అబ్బాయి పిల్లలు చాలా బాధపడుతూ వీడ్కోలు చెప్పారు, అంతగా అభిమానించే పిల్లలు ఉండడం మీ అదృష్టం, అప్రయత్నంగా అనేశాను. నిజమే, అయితే మీకు ఇంకో విషయం చెప్పాలి. ఆ అబ్బాయి నా కన్న కొడుకు కాదు, నా కొడుకు అమెరికాలో స్థిరపడిపోయాడు, అక్కడ పిల్లనే చేసుకొని. వాళ్ళమ్మ చనిపోయి చాలా కాలమైంది. ఇక్కడ పనులు వదులుకొని నేను అమెరికా వెళ్ళలేను, వాడు వచ్చి నా దగ్గర ఉండలేడు. ఇలా కొన్నాళ్ళు భరించాను ఒంటరితను. తర్వాత ఏ ఆధారమూ లేని ఈ అబ్బాయిని చేరదీసి చదివించాను. మంచి ఉద్యోగం వచ్చింది, పెళ్లి చేసి ఒక ఇంటివాడిని చేశాను. కన్న తండ్రి కంటే మిన్నగా చూసుకుంటున్నాడు నన్ను. కోడల్ని పిల్లల్ని కూడా చూశారుగా, అనకాపల్లి బదిలీ కోసం ప్రయత్నం చేస్తున్నాడు. అప్పుడు అందరం కలిసి ఒక చోటనే ఉండవచ్చు. ఇన్నాళ్ళు కొన్నాళ్ళు వాళ్ళు, కొన్నాళ్ళు నేను వస్తూ పోతూ వచ్చాం అంటున్న ఆయన వైపు అవాక్కై చూస్తూ ఉండిపోయాను. ఆయన మాటలు నా జీవితానికి ఒక పరమార్థం చేకూర్చుకోవచ్చని సూచించాయి. అభయహస్తంతో కూర్చున్న శ్రీమన్నారాయణుడిలా కనిపించాడు ఆయన. ఇంజనీరింగ్లో చేరడానికి తహతహలాడుతూ నిస్సహాయంగా నిలబడిన నారాయణ కళ్ళలో మెదిలాడు. ఈ అబ్బాయి ఇతడిని చూసుకున్నట్టు నారాయణ తనను చూసుకున్నా చూసుకోకపోయినా పర్వాలేదు, నారాయణకు మంచి భవిష్యత్తు చేకూర్చాలి, అదే తన జీవితానికి పరమార్థం. ఆహ్లాదం కలిగిస్తూ కిటికీలోంచి చల్లని గాలి ముఖాన్ని తాకింది. హాయిగా కళ్ళు మూసుకున్నాను తేలికైన మనసుతో. కూరిమి గలవారంతా కొడుకు లేనురా, ఎప్పుడో విన్న ఘంటసాల గారి పాట గుర్తొచ్చింది. నిజంగా చాలా బాగుంది కదా మిత్రులు ఈ కథ. నిజంగానే కూరిమి గలవారంతా కొడుకులే, కానీ కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ చాలా గొప్పది అని ఒక నానుడి లోకోక్తి ఉంది. దానికి తగ్గట్టుగానే ఈ కథలోని మనకి నీతి కనిపిస్తోంది. కన్న కొడుకు ఇసడించుకునే తరుణంలో అతను చూసిన ఒక సంఘటన అతని మనసుని కదిలించేసింది, తనకి తనే ఒక నిశ్చయానికి వచ్చేలాగా చేసింది. దీనివల్ల నారాయణ జీవితం కూడా బాగుపడుతుంది, ఇతనికి ఒక తోడు దొరికినట్టుగా ఉంటుంది. కనుక నిజం ఒంటరితనంతో బాధపడే వాళ్ళందరూ కూడా నేను ఒంటరి వాడిని అని పిల్లల వ్యామోహంలో పడి కొట్టుకుపోకుండా, కంటేనే పిల్లలు అని అనుకునే చాలామందిని నేను నా నిజ జీవితంలో చూస్తూ వస్తున్నాను. కానీ ఎంత కష్టపడి అన్ని మందులు మింగి అన్ని బాధలు పడి పిల్లల్ని కండం కోసం తాపత్రయపడేవాళ్ళు, ఒక అనాథ పిల్లని పిల్లలను దత్తత చేసుకునే వాళ్ళకు జీవితాన్ని ఇవ్వడం గురించి ఎందుకు ఆలోచించరా అని నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను. ఈ కథ వింటే నాకు నా ఆలోచన సరైనదే అని ఈ కథకుడు కూడా చెప్పినట్టుగా అనిపించింది. మీకు అందరికీ కూడా ఈ కథ నచ్చిందని అనుకుంటాను. ఇంతటితో ఈనాటి అక్షరాల పూదోట కార్యక్రమానికి స్వస్తి పలుకుతూ మరో వారం గంగరాజు గారు రచించిన మరికొన్ని కథలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ అందరి దగ్గర నుంచి నమస్సులతో సెలవు తీసుకుంటోంది మీ ఆర్జే గిరిజ పేసపాటి. ఆల్వేస్ స్టే ట్యూన్ టు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే గిరిజ గారి అక్షరాల పూదోట కార్యక్రమం. ఆగస్ట్ 13, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence, listener's discretion is advised. Advised.